భగవద్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమవద్యవచ్యపి నామాన్యనంతస్య శోంకితానియ సాధవః.
భౌతిక జీవితమైన తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకున్న నామరూప గుణ లీలలతో నిండినటువంటిది అయిన శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైన సాధు మహాత్ములు శ్రద్ధతో శ్రవణం చేస్తారు, స్వీకరిస్తారు, కీర్తిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంచకల్పతరుభ్యశ్చ కృపాసింధూభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతము దశమ స్కందము 82వ అధ్యాయము 35వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు కృష్ణ బలరాములు బృందావన వాసులను కలుసుకున్నట. కృష్ణుడు బలరాముడు బృందావనం నుంచి బయలుదేరి వాళ్లు మధుర వచ్చిన తర్వాత కంసుని సంహరించి ఆ తర్వాత అక్కడి నుంచి ద్వారకాకి వెళ్లి కృష్ణుడు ద్వారకాధీశుడిగా పరిపాలన చేస్తూ భక్తులందరినీ కూడా ఎంతో ఆనందంగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఒకసారి సూర్యగ్రహణం సంభవించింది. మామూలుగా సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పాక్షిక సూర్యగ్రహణాలు. కొన్నిసార్లు మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఒక్కొక్క నిర్ణీత ప్రదేశంలో సంభవిస్తుంది. ఆ విధంగా అక్కడ ద్వారక మొదలుకొని అనేక ప్రదేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిందన్నమాట. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందనే విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ముందుగానే తెలుసుకొని దానికి తగిన విధంగా ఏ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఆ సూర్యగ్రహణం వల్ల మనం ప్రయోజనం పొందుతాం అనేటువంటిది ఆ కాలంలో చెప్పేవారు. ఈ కాలంలో శాస్త్రవేత్తలు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది, అందరూ ఇళ్లలో తలుపులేసుకుని చక్కగా టీవీల ముందు కూర్చోండి అని చెప్తారు. ఆ కాలంలో శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికంగా ఆలోచించి ఇలా సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఈ సమయంలో పూర్తిగా యజ్ఞాలు లేకపోతే దైవ కార్యక్రమాలు చేయండి అని చెప్పేవారు. లేకపోతే పలానా చంద్రగ్రహణం వస్తుంది, ఈ చంద్రగ్రహణం సమయంలో మీరు గంగా తీరానికో యమునా తీరానికో వెళ్లి అక్కడ చక్కగా మీరు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయండి అని చెప్పేవారు. అలాంటి ఒక సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ సూర్యగ్రహణం వచ్చింది కదా అని చెప్పి ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడాను కురుక్షేత్రంలో సమావేశం అవడానికి వచ్చారు. కురుక్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడాను సమావేశం అవుతున్నప్పుడు ద్వారకా నుంచి కృష్ణుడు, హస్తినాపురం నుంచి పాండవులు, ఇంకా అనేక అనేక దేశాల నుంచి అందరూ వచ్చారన్నమాట. అదేవిధంగా బృందావనం నుంచి నందమహారాజు, బృందావన వాసులందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చి అక్కడ కలిసిన తర్వాత అందరూ పరస్పరం ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నప్పుడు కృష్ణుడు ఈ యదువంశీయులందరూ కూడా ముందుగా వచ్చేసారు. వీళ్ళ తర్వాత ఈ హస్తినాపురం వాళ్ళు అందరూ వచ్చారు. ఉసినర, కుంతిభోజ, కౌస ఇలాంటి ఈ రాజ్యాల వాళ్ళంతా కూడా, విదర్భ. వీళ్ళ తర్వాత వెనకాల నందమహారాజు, బృందావన వాసులందరూ కూడా వస్తున్నారు. కృష్ణుడు ఈ బృందావన వాసులందరినీ కూడా చూసిన తర్వాత చాలా ఆనందంతో వాళ్ళు కలుసుకొని నందమహారాజు, యశోద వాళ్ళందరూ కూడా కృష్ణుని, బలరాముని చూసి చాలా ఆనందపడి ప్రీతి చెంది, ఇంకొక పక్క వసుదేవుడు, రోహిణీదేవి, అలానే దేవకీదేవి వీళ్ళందరూ కూడా నందమహారాజును, యశోదేవిని చూసి పరస్పరం ఒకరినొకరు పలకరించుకొని ఎంతో ఆనందంతో వాళ్ళు అక్కడ మధురమైనటువంటి సన్నివేశాన్ని అనుభూతి చెందుతున్నటువంటి సన్నివేశం. అప్పుడు యశోదామాత, అదేవిధంగా నందమహారాజు వీళ్ళిద్దరూ కూడా కృష్ణ బలరాములను చూసి ఎంతో ఆనందం చెంది వాళ్ళని దగ్గరికి చేర్చుకున్నటువంటి సన్నివేశం ఈ శ్లోకం తెలియజేస్తుందన్నమాట. నా కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా నందమహారాజు, యశోద వాళ్ళిద్దరినీ కూడాను ఒకసారి చూడటంతోనే పెద్దవాళ్ళని చూస్తే మామూలుగా ఏం చేస్తాము, పాదాభివందనం చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు పాదాభివందనం చేయలేదు, ముందు ఆలింగనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ పాదాభివందనం చేస్తున్నారు. అంటే ఎంతో కాలం తర్వాత ఒకసారిగా చూసామనేటువంటి ఆతృతతో కృష్ణ బలరాములిద్దరూ కూడా పాదాభివందనం చేయడానికి వస్తూ ఉంటే నందమహారాజు ఒప్పుకోకుండా ముందు వాళ్ళని అక్కును చేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ నియమం ప్రకారంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి కాబట్టి వీళ్ళు పాదాభివందనం చేస్తున్నారు. తర్వాత వసుదేవుడి గుడారంలోకి వెళ్లి కృష్ణుని, బలరాముని ఇద్దరిని కూడాను నందమహారాజు, యశోదమ్మలు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టే చిన్నపిల్లలు వాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లలు ఏం కాదే. అందరూ కూడాను కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడాను పెద్దవారు అయ్యారు, వాళ్ళందరికీ కూడా వివాహాలు అయ్యాయి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఉన్నారు. కానీ చిన్నపిల్లలాగా ఇద్దరిని ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారంటే నందమహారాజు, యశోదమ్మ. ఆ శ్లోకము ఇక్కడ ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమంటున్నారంటే తావాత్మ సనమార్యోప్య, వాళ్ళిద్దరినీ కూడాను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని బాహుభ్యాం పరిరభ్య, బాహువులంటే చేతులతో పరిరభ్య ఆలింగనం చేసుకుని చ, అంతేకాకుండా మరియు యశోదాచ మహాభాగ, యశోద కూడాను అదేవిధంగా చేస్తుంది. ఇంతకీ యశోద ఏమున్నారు ఇక్కడ, మహాభాగ. మహాభాగ అంటే అర్థం ఏంటి, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళని మహాభాగ అని చెప్పి అంటారు. యశోదాచ మహాభాగ సుతౌ విజహతు సుచహ, సుతౌ అంటే తమ పుత్రులను, ఎవరా పుత్రులు, కృష్ణుడు, బలరాముడు. విజహతు సుచ అంటే దుఃఖం, విజయహతు అంటే విడిచిపెట్టారు. కృష్ణ బలరాముల్ని దగ్గర తీసుకోవడం వల్ల దుఃఖాన్ని దూరం చేసుకున్నారు. అంటే యశోదమ్మకి, నందమహారాజుకి దుఃఖము దూరమైనటువంటి సన్నివేశం అన్నమాట ఈ శ్లోకం. అప్పటికి ఎన్నో సంవత్సరాలకు వాళ్ళు దుఃఖం అనుభవిస్తున్నారు. ఏనాడైతే అక్రూరుడు కృష్ణుడి, బలరాముడిని రథమెక్కించుకున్నాడో, రథమెక్కించుకోవడం కాదు, కృష్ణుని, బలరాముడిని మధురకు తీసుకెళ్లాలని చెప్పిన దగ్గర నుంచే దుఃఖం నందమహారాజుకి, యశోదమ్మకి. అప్పటి నుంచి ఉన్నటువంటి దుఃఖము ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆ దుఃఖం దూరమై పూర్తిగా ఆనందం చెందారన్నమాట. అది ఈ శ్లోకం. అందుకని అందరూ కూడా చెప్పండి.
తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ యశోదా చ మహాభాగ సుతౌ విజహతు శుచః. తావాత్మాసనమారోప్య,
తౌ అంటే వారిద్దరిని, ఆత్మ ఆసనం అంటే తమ ఒడిలో, ఆరోప్య అంటే కూర్చోబెట్టుకొని.
తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ యశోదా చ మహాభాగ సుతౌ విజహతు శుచః. తావాత్మాసనమారోప్య బాహుభ్యాం పరిరభ్య చ యశోదా చ మహాభాగ సుతౌ విజహతు శుచః.
భావము భాష్యము చెప్పినది అవే చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము, నందుడు మహాభాగయను యశోద తమ పుత్రులను ఒడిలో కూర్చోబెట్టుకుని వారిని బాహువులతో ఆలింగనము చేసుకుని తమ దుఃఖమును విడిచిరి. భాష్యము, ఈ ఆరంభపు ఆలింగనములు అభివాదములు పిమ్మట నంద యశోదులు కృష్ణ బలరాముల చేతులను పట్టుకొనగా వసుదేవుడు వారిని తమ గుడారంలోనికి తీసుకుని వెళ్లినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు వివరించారు. రోహిణి, ఇతర వ్రజ నారీగణము, పలువురు దాసదాసీలు కూడా వారిని అనుసరించారు. లోపల నంద యశోదులు తమ పుత్రులను ఒడిలోకి తీసుకున్నారు. ఆ ఇరువురు ద్వారకా ప్రభువుల యొక్క మహిమను విని ఉన్నప్పటికీ, ఆ వైభవమును ఇప్పుడు తమ కన్నుల ఎదుటనే గాంచినప్పటికీ, నంద యశోదులు వారిని ఇంకనూ తమ అష్టప్రాయ వారిని ఇంకనూ తమ అష్టవర్షప్రాయ బాలురుగానే చూడసాగిరి. అంటే వారిని ఇంకనూ తమ 8 ఏళ్ల పసి బాలురుగానే చూస్తూ ఉన్నారు అన్నమాట. మంగళాచరణం చెప్దాము.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ తినామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సూర్యగ్రహణం ఏర్పడిందనే ఉద్దేశంతో ప్రపంచ రాజులందరూ కూడా కురుక్షేత్రం దగ్గర సమావేశం అవుతున్నారు. కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రాజులందరికీ కూడాను చాలా భారీ ఎత్తుగా అతిథి మర్యాదలన్నీ ఏర్పాటు చేశారు. యథార్థంగా కురుక్షేత్రం అనేటువంటి ఆ దివ్యమైనటువంటి క్షేత్రంలో సూర్యగ్రహణం పేరుతో ఒక గొప్ప సన్నివేశం జరుగుతుందన్నమాట. ఏమిటా గొప్ప సన్నివేశం అంటే, ప్రపంచంలో ఉండేటువంటి చక్రవర్తులందరికీ, ప్రపంచంలో ఉండేటువంటి నాయకులందరికీ, అధిపతులందరికీ, అధిపతులకే అధిపతి అయినటువంటి, నాయకులకే అధినాయకుడైనటువంటి కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ ఒక్కసారి కృష్ణుని దర్శనం చేసుకోవాలంటే ఈ రాజులందరూ కూడాను ఎప్పటికప్పుడు తీరిక చేసుకునో, ఎప్పటికప్పుడు అవకాశాన్ని చూసుకునో వాళ్ళంతా కూడాను ద్వారక నగరానికి వెళ్లి కృష్ణుని దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాళ్ళు. ఈ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం పేరుతో మొత్తం యావత్ ప్రపంచమంతా ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఒక్కసారిగా కృష్ణుని భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం లభించింది. కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కృష్ణునే కాకుండా కృష్ణుని యొక్క భక్తులందరినీ కూడా దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. వంశమృత్యా చూసుకుంటే యాదవ వంశస్థుడిగా చెప్పబడుతున్నటువంటి కృష్ణుడితో పాటుగా అక్కడ యాదవ వంశస్థులందరూ వచ్చారు. అదేమో ఆయనకి భగవంతుడు అవతరించినటువంటి జన్మస్థలంగా యాదవ వంశంలో ఆయన జన్మించాడు. కానీ భగవంతుడు పెరిగినటువంటి ప్రదేశం అది బృందావనం, గోకులం. ఆ బృందావనం నుంచి, గోకులం నుంచి కూడాను నందమహారాజు మొదలుకొని యశోదమ్మ మొదలుకొని గోపబాలురు, గోపికలు, రాధారాణి అందరూ కూడాను అక్కడికి వచ్చారనమాట. ఇటు కురుక్షేత్రంలో ఈ పక్క నుంచి, హస్తినాపురం నుంచి కౌరవులందరూ వచ్చారు. దుర్యోధనుడు కూడా వచ్చాడు, ధృతరాష్ట్రుడు వచ్చాడు, గాంధారి వచ్చింది, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళంతా వచ్చారు. తర్వాత మనము భగవద్గీత మొదటి అధ్యాయంలో మనం రాజుల పేర్లు చెప్పుకుంటాం చూడండి. ఇటు పాండవ పక్షాలు ఎవరెవరున్నారు రాజులు, అటు కౌరవ పక్షంలో ఎవరెవరున్నారు రాజులు అని చెప్పి చాలా శ్లోకాలు వస్తాయి. ఆ మొత్తం రాజులందరూ ఇక్కడ వచ్చేసారు. ఈ పక్క నుంచి బృందావనం వైపు ప్రతి ఒక్కరూ వచ్చారు. ఇంతమంది ప్రపంచంలో అందరూ ఒక్కసారిగా కలిసి ఒకే ప్రదేశంలో కృష్ణుని భగవంతుని దర్శనం చేసుకునే అవకాశము ఈ సూర్యగ్రహణం వల్ల సంభవించిందన్నమాట. ఇందులో కొద్ది మందికి అసలు కృష్ణుని దర్శనం చేసుకునే అవకాశమే అంతకు ముందు లేదు. ఎవరు వాళ్ళు? బృందావన వాసులు. కృష్ణుడు ఒకసారి 11వ సంవత్సరం ఏట బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కృష్ణు గురించి వింటూ ఉన్నారు అంతే. కృష్ణుడు ఏ లీలలు చేస్తున్నాడు, ఆయన ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని వింటూ ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా కృష్ణుడిని దర్శనం చేసుకుని ఆయనతో ఆప్యాయంగా పలకరించే అవకాశం బృందావన వాసులకి రాలేదు. ఎందుకంటే మధురలో చాలా తక్కువ కాలం ఉన్నాడు కృష్ణుడు. కంసుని వధించేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళిపోయాడు. జరాసంధుడు దాడి చేస్తున్నప్పుడు స్వయంగా ఆయన ద్వారకా నగరాన్ని సముద్రంలో ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి బృందావన వాసులకు కూడా కృష్ణుని దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. ఇక సామాన్యమైన రాజులందరికీ కూడా భగవంతుణ్ణి, భగవంతుని నిత్యము సేవించేటువంటి శుద్ధ భక్తుల్ని దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. వీటితో పాటుగా భగవంతుడి దృష్టి నుంచి మనం చూస్తే భగవంతుడికి ఆయన శుద్ధ భక్తులను చూడాలని ఎంతో ఎంతో కోరికగా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా నిత్యము కృష్ణుని స్మరిస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు రూపకోసం చెప్పిన సూత్రం ప్రకారంగా సదా కృష్ణుని స్మరిస్తూ ఉండడం, ఎన్నడూ కృష్ణుని మరవకుండా ఉండడం, ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రత్యేకించి బృందావన వాసులకి వర్తిస్తుంది. వాళ్ళు సదా కృష్ణుని స్మరిస్తూనే ఉంటారు, ఎన్నడూ కృష్ణుని మరవకుండా ఉంటారు. బృందావన వాసులకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? బృందావన వాసులేమో కృష్ణుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండడం చేత కృష్ణుడు దూరం అయిపోయాడు కదా. ఈ కృష్ణుడు మాయదారి కృష్ణుడు, ఉన్నంతసేపు ఉన్నాడు. ఆయన పట్ల మనకి అమితమైనటువంటి ఆకర్షణ, అనురాగము, ప్రేమ అన్ని పనిచేశాడు. ఇప్పుడు ఆయన్ని మర్చిపోవడం కష్టమైపోతుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా కృష్ణుణ్ణి గుర్తుపెట్టుకుంటూ తిట్టుకుంటూ స్మరిస్తున్నారు. అందుకని బృందావన వాసుల విషయంలో వాళ్ళు కృష్ణుణ్ణి మర్చిపోవడానికి కష్టపడుతున్నారు. బద్ధజీవులైన మన విషయంలో కృష్ణుని గుర్తుపెట్టుకోవడానికి కష్టపడుతున్నాం. ఏమిటి బృందావన వాసులకి మనకి వ్యత్యాసం? ఏంటంటే కృష్ణుని గుర్తుపెట్టుకోవడానికి చచ్చి చెడి సతమతం అవుతున్నాం అనమాట. వాళ్ళు కృష్ణుని మర్చిపోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి బృందావన వాసులు ఒక్కసారిగా కృష్ణ దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ కురుక్షేత్రంలో పొందారు. కృష్ణుడు కూడా బృందావన వాసులను చూసేటువంటి అవకాశాన్ని ఆయన ఆ కురుక్షేత్రంలో సద్వినియోగం చేసుకున్నాడు. నందమహారాజుని, యశోదమ్మని చూసిన తర్వాత కృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. నందమహారాజు, యశోద కూడాను కృష్ణుడిని, బలరాముని చూసిన తర్వాత చాలా సంతోషించారు. ఇంకో పక్క వసుదేవుడు, నందమహారాజు వీళ్ళిద్దరూ కూడాను వరుసకి సోదరులు అవుతారు. ఎందుకంటే ఒకే తండ్రి, ఇద్దరు తల్లులకి జన్మించిన వాళ్ళు. వాళ్ళు కూడాను కలుసుకొని నంద మహారాజు వసుదేవుడు చాలా ఆనందించారు. ఇవన్నీ చూస్తున్నారనమాట ఎవరు, అక్కడికి వచ్చిన రాజులు. వాళ్ళందరూ ఏం చేశారు, చక్కగా గోపూజ చేసి బ్రాహ్మణులందరికీ కూడాను ప్రసాదం ఇచ్చి అన్నీ చేసిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, స్వామి గోపూజ అయిపోయింది, తర్వాత బ్రాహ్మణులకు గోదానం ఇచ్చేసాము, బ్రాహ్మణులకు కూడాను ప్రసాదం పెట్టాము, ఇక మీరు అనుమతిస్తే మేము ప్రసాదం తీసుకుంటామని అడిగారు. అడిగినప్పుడు కృష్ణుడు చాలా సంతోషంతో సరే మీరు అందరూ కూడాను ప్రసాదం తీసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా కూడా కృష్ణుడికి నమస్కరించి ఏమన్నారంటే, కృష్ణేనో భక్తి రస్తు ఇతి అని చెప్పి అన్నారు. మాకు కృష్ణుని పట్ల నిజమైనటువంటి భక్తి కలుగుగాక అని చెప్పి ఆ కృష్ణునే ప్రార్థించారనమాట. కురుక్షేత్రంలో రాజులందరూ కూడాను, ఎవరైతే యాదవ రాజులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను ప్రార్థించింది ఇది. ఈ విధంగా యాదవ వంశస్థులు ఇవన్నీ చేస్తున్నారు, గోపూజ చేసి బ్రాహ్మణులకి ఆతిథ్యం ఇచ్చి కృష్ణుని ప్రార్థించిన తర్వాత వాళ్ళందరూ కూడాను ఆహారం స్వీకరించి ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అయిపోయే సమయానికి ఇంకా మిగతా ప్రదేశాల నుంచి రాజులందరూ వస్తున్నారనమాట, వేరే వేరే ప్రదేశాల నుంచి. ఇక హస్తినాపురం నుంచి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళంతా వచ్చారు, కుంతిదేవి వచ్చింది, పాండవులంతా వచ్చారు, ఈ పక్క ఏమో బృందావన వాసులందరూ వచ్చారు. ఒక్కసారి కుంతిదేవి ఆ కృష్ణుణ్ణి వసుదేవుణ్ణి చూసి వెంటనే ఆమె ఎంతో ఆనందంతో, ఇన్నాళ్ళకి నా భాగ్యము నా అయిన వాళ్ళని చూశాను, నా బంధువుల్ని చూశాను, వీళ్ళందరితో పాటు భగవంతుని కూడా చూశాను, నా అదృష్టం ఎంత గొప్పదో అని చెప్పి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు చాలా పడరాని కష్టాలు పడ్డాను, కుంతిదేవి ఏం చెప్తుందో చూడండి, ఇన్నాళ్ళు పడరాని కష్టాలు పడ్డాను, ఇన్నాళ్ళకి మీ యొక్క సాంగత్యం నాకు దొరికింది అని చెప్పాను. వసుదేవుడు ఉన్నాడంటే, నిజమేనమ్మా ఆ కష్టాల్లో మేము కూడా నిన్ను పట్టించుకోలేదు, కారణం ఏంటంటే మేము కూడా కంసుడి ప్రభావం చేత ఎక్కడ వాళ్ళం అక్కడ చల్ల చెదిరిపోయాం, ఒక చోట లేవు, ఎటువల్లటి పారిపోయాం, అందువల్ల మాకు కూడా కంసుడి యొక్క పేడ వల్ల మేము ఎటంటే అటు ఉన్నాం, అందువల్ల సోదరిగా నిన్ను మేము పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం, అందుకని దయచేసి ఏదో మేము మిమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి ఉద్దేశం లేకుండా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి అన్నాడు. కుంతిదేవి ఏముంది, అపార్థం చేసుకునేది ఇందులో ఏముంది, విధిరాత ప్రకారం జరగాల్సింది జరుగుతుంది, నా విధిరాత ఆ విధంగా ఉంది, నాకు అలా జరిగింది అని చెప్పింది. ఇంకా కుంతిదేవికి తెలియదు ముందు ముందు ఇంకా చాలా కష్టాలు ఉన్నాయని. ఇప్పుడు మనం చెప్పుకునే సన్నివేశం అంతా కూడా రాజసూయ యజ్ఞానికి ముందు జరిగింది, ఇంకా రాజసూయ యజ్ఞం కూడా జరగలే అప్పటికి. రాజసూయ యజ్ఞం జరిగిన తర్వాత ధర్మరాజుకి చాలా పెద్ద పేరు వచ్చింది కదా, రాజసూయ యజ్ఞం చేశాడని చెప్పి, అప్పుడే కదా దుర్యోధనుడు బాగా అసూయపడింది, అసలు బీజం అక్కడే పడింది. ఆ రాజసూయ యజ్ఞం కోసం అని చెప్పి ఇతను ఇంద్రప్రస్థం రావడం, ఆ మహిసభలో ద్రౌపదీ దేవి చేత అవమానించబడ్డం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత బాగా దుర్యోధనుడు కక్ష పెట్టుకున్నాడు లోపల, సమయం దొరక్కపోతుందా నేను ఆ పగ తీర్చుకోకపోతానని చెప్పేసి. ఇంకా తర్వాత చాలా చాలా కష్టాలు వచ్చినాయి, ద్రౌపది నిండు సభలో అవమానించబడ్డం మొదలుకొని ఆ జోదన ఓడిపోవడము, వీళ్ళు వనవాసానికి వెళ్ళడం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఇంకా ఆ కష్టాలన్నీ కూడా కుంతిదేవికి ఇంకా తెలియదు అనమాట. ఆమె అడుగుతుంది అంటే, ఇక్కడ పడరాని కష్టాలన్నీ పడ్డాను, ఇన్నాటికి మిమ్మల్ని కలిశానని చెప్పి చెప్తుంది అనమాట. భగవంతుడు కుంతిదేవిని చూసిన తర్వాత నమస్కరించి కుంతిదేవిని ఆయన ఎంతగానో గొప్పగా పొగిడాడు. ఏమని పొగిడాడంటే, అమ్మా నువ్వు నిజంగా ఎన్ని కష్టాలైన సరే ఎంత సహనంతో భరించావు, ఎందుకంటే ఆమెకు మేనత్ అవుతుంది కదా కృష్ణుడికి, ఇన్ని కష్టాలు ఎంత సహనంతో ఎంత ఓర్పుతోనూ భరించావు అని చెప్పి పొగిడాడు అనమాట. దాని అర్థం ఏంటంటే, ఇంక ముందు ముందు వాటికి కూడా సిద్ధంగా ఉండని చెప్పేసి, ఇంకా రాబోతాయి ముందు ముందు ఇంకా చాలా వాటికి సిద్ధంగా ఉండని చెప్పేసి. ఆ విధంగా కుంతిదేవిని పొగిడిన తర్వాత కుంతిదేవి పాండవులందరూ కలిసి కృష్ణుణ్ణి చాలా చాలా గొప్పగా సేవించారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడున్న రాజులు వాళ్ళు ఒకే ఒక మాట అందరూ కలిసి అన్నారనమాట. ఏమన్నారంటే, నిజంగా మీరు ఎంత అదృష్టవంతులయ్యా, మీ పాండవులు కానీ యాదవ వంశస్థులు కానీ ఇటు బృందావన వాసులు కానీ, అంటే మూడు ఒకేసారి కలిశారు చూడండి, అటు ద్వారక, ఇటు బృందావనము, ఇటు హస్తినాపురం, ముగ్గురు కలిసినటువంటి సన్నివేశం అది. మళ్ళీ అలాంటి సన్నివేశం అనేది ఇంకొకసారి రాలేదు. ఇంకొకసారి అలాంటి సన్నివేశము సంభవించలేదు. మళ్ళీ మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇటు హస్తినాపురము, అటు ద్వారకా ద్వారకా, ఇటు బృందావనం బృందావనం, కానీ మూడు కలిసి ఒకేసారి దగ్గరికి వచ్చేసరికి యాదవ వంశస్థులేమో వాళ్ళకి కృష్ణుడు మా వంశం వాడు అని ఆప్యాయత, పాండవులకేమో మా బంధువు అని ఆప్యాయత, మరి బృందావన వాసులకి మావాడు, బృందావనము అందరిది, గోవిందుడు అందరివాడు యథార్థంగా, కానీ బృందావన వాసులేమో మావాడు, ఎందుకంటే పుట్టి పెరిగింది మా బృందావనంలో, లీలలు చేసింది మా బృందావనంలో అని వీళ్ళు. అలా మూడు వైపుల నుంచి ముగ్గురు కూడా కృష్ణుని ఎంతో గొప్పగా సేవిస్తూ ఉంటే మిగతా ప్రపంచ రాజులందరూ కూడా చూసి ఏమన్నారంటే, నిజంగా మీది ఎంత గొప్ప భాగ్యం, భగవంతుణ్ణి పెద్ద పెద్ద యోగులందరూ కూడా ఆయన యొక్క దర్శనం కోసమే పరితపిస్తూ ఉంటే మీరు మాత్రము ఆప్యాయత అనేటువంటి బంధంతో, భక్తి అనేటువంటి ఆకర్షణతో కృష్ణుణ్ణే మీ కట్టిపడేస్తారు. మీరు ఈ జగత్తుని మూడు పవిత్రం చేసే ఉన్నాయంట, మూడు. ఒకటేమో వేదాల్లో భగవంతుడి గురించి ప్రస్తుతించబడినటువంటి కీర్తి, రెండోదేమో భగవంతునికి పాదాన్ని కలిగినటువంటి జలం, మూడోదేమో భగవంతునికి ముఖత వచ్చినటువంటి ఉపదేశాలు, అంటే శాస్త్ర ఉపదేశాలు. ఈ మూడు జగత్తును పవిత్రం చేస్తాయంట విశ్వాన్. ఆ మూడు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేటువంటి నిమిత్తం భగవంతుడు ఆ సూర్యగ్రహణాన్ని ఉపయోగించాడనమాట. వేదాల్లో ఏదైతే భగవంతునికి కీర్తి అంతా కూడాను ప్రస్తుతించారో, ఆ కీర్తి అంతా కూడాను ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో కృష్ణుని చాలా గొప్పగా కీర్తించారు. అక్కడ కృష్ణుడు వచ్చాడని చెప్పి ఎంతోమంది మునులు ఋషీశ్వరులు వచ్చి, వేదాల్లో భగవంతుడి గురించి చాలా గొప్ప గొప్ప స్థుతులు ఉన్నాయి కదా, తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం, తమ దేవతానం పరమంచ దైవతం, పతిం పతీనాం పరమం పరస్తాత్, విధాన దైవం భువనేశ మీడ్యం అని చెప్పి వేదంలో చాలా పెద్ద స్థుతి ఒకటి ఉందన్నమాట. అలాంటి స్థుతులన్నీ కూడా చేయడానికి అక్కడికి వచ్చారు. అలానే భగవంతునికి పాదాలు కడిగినటువంటి జలం ఉంది, అక్కడున్న వాళ్ళందరూ కూడా భగవంతునికి పాదాన్ని అభిషేకించి ఆ జలాన్ని అందరూ కూడా చల్లుకున్నారు. అలానే భగవంతునికి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రం నుంచి వచ్చిన ఉపదేశం అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అక్కడ ఏర్పాటైంది. భగవంతునికి ముఖతో వచ్చినటువంటి శాస్త్రం ఏది? భగవద్గీత. ఆ భగవద్గీత ఎక్కడ వచ్చింది? కురుక్షేత్రంలోనే వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకున్న సన్నివేశం ఆ కురుక్షేత్రంలోనే జరుగుతుంది. విశ్వాన్ని పవిత్రం చేసే మూడు విషయాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికే భగవంతుడు ఈ సూర్యగ్రహణాన్ని ఉపయోగించుకున్నాడు. మామూలుగా చెప్పుకుంటే సూర్యగ్రహణం అనేటువంటిది అపశకునాన్ని సూచించేటువంటి సమయం. ఆ అపశకునాన్ని సూచించే సమయాన్ని భగవంతుడు శుభశకునాన్ని సూచించే విధంగా, జగత్తును పవిత్రం చేసే విధంగా దాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. మళ్లీ అలాంటి సన్నివేశం ఇంకొకసారి ఎక్కడ కూడా ఏర్పాటు కాలేదు. అందుకనే ఈ కురుక్షేత్రంలో రాజులందరూ కూడా వచ్చి ఇటు పాండవుల్ని, అటు యాదవ వంశస్థుల్ని, ఇటు బృందావన వాసుల్ని ముగ్గురిని కలిపి కీర్తిస్తున్నారు. కృష్ణుడితో మీకున్నటువంటి అనుబంధం ఎంత గొప్పది, కృష్ణుడు మీతో ఉండి మీ సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఈ అవకాశం పెద్ద పెద్ద యోగులకు కూడా దక్కలేదు. దర్శనమే కష్టం అంటే ఇంకా సేవ ఎక్కడ దొరుకుతుంది, అలాంటి సేవ మీకు దక్కిందని చెప్పి ఆయన ఎంతో గొప్పగా పొగుడుతున్నారన్నమాట. అలా కీర్తిస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, నన్న మహారాజుని యశోదని చాలా గొప్పగా ఆయన సేవించాడు. మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ, వసుదేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కంసుడి యొక్క పేడ చేత మేమందరూ ఎటువంటి విడివిడిగా పారిపోయామని చెప్పి చెప్పాడు. కంసుడు ఏం చేశాడు, వసుదేవుణ్ణి దేవకిని కారాగారంలో నిర్బంధించాడు. వసుదేవునికి ఇంకొక భార్య రోహిణీదేవి. ఆ రోహిణీదేవి ఏం చేసిందనంటే, ఈ కంసుడి యొక్క ఆగత్యాలకి అకృత్యాలకి భయపడి ఆమె గోకులానికి వెళ్లిపోయింది. గోకులానికి వెళ్లిపోయి అక్కడ నందమహారాజుకి ఆశ్రయాన్ని తీసుకుని ఉందన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారు అంటే, భగవంతుడి యొక్క ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంతమందిని ఒక్కచోట చేర్చాలి అన్నా ఆయనే, ఇంతమందికి తన యొక్క దివ్య దర్శనాన్ని కల్పించాలి అన్నా ఆయనే, తన దివ్య దర్శనాన్ని కల్పించి ఇంతమంది యొక్క హృదయంలో భక్తిని పుట్టించే అవకాశాన్ని ఏర్పాటు చేయాలన్నవాడు ఆయన. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఏర్పాటు వల్ల జరుగుతూ ఉంటాయి. పరమాత్మ ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుంది అంటే, కారాగారంలో దేవకీను వసుదేవుడు నిర్బంధించబడిన తర్వాత ఒక్కొక్కరుగా సంవత్సరానికి ఒక్కరు శిశువు జన్మిస్తున్నారు. వచ్చిన శిశువును వచ్చినట్టే కంసుడు ఏం చేస్తున్నాడు, వచ్చి సంహరించేస్తున్నాడు. అలా 6 మంది శిశువులు సంహరించబడ్డారు. 7వ శిశువు ఎవరు అంటే బలరాముడు, సంకర్షణుడు. ఆ 7వ శిశువు ఎప్పుడైతే గర్భంలోకి వచ్చాడో దేవకికి, వెంటనే భగవంతుడు యోగమాయని ఆదేశించాడు, ఈ సప్తమ గర్భాన్ని దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భానికి బదిలీ చేయమని చెప్పి అన్నాడు. అప్పుడు భగవంతుని ఏర్పాటు చేయడం ఏమైందంటే, దేవకి గర్భం నుంచి సంకర్షణుడు లేదా బలరాముడు రోహిణీదే గర్భానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, అయ్యో దేవకికి గర్భస్రావం జరిగిందనుకున్నారు. 7వ శిశువు జన్మించలేదు, దేవకికి గర్భస్రావం అయింది అనుకున్నారు. కానీ అక్కడ 7వ శిశువు బలరాముడు రోహిణి గర్భంలో పెరగడం మొదలుపెట్టాడు. మీరు భాగవతం జాగ్రత్తగా చదవండి. ఈ సన్నివేశాన్ని వివరించేటప్పుడు ఎలా చెప్పారు అంటే, సప్తమ గర్భమైనటువంటి ఈ బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షించబడ్డాడు. ఆ తర్వాత రోహిణీదేవి బలరాముడికి జన్మనిచ్చింది. ఇంతే, రోహిణీదేవి బలరాముడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత యశోదాదేవి ఈ విధంగా కృష్ణుడికి జన్మనిచ్చింది అని చెప్పి ఇలా కొనసాగుతుంది. అంటే ఆమె మామూలుగా యోగమాయకి జన్మనిచ్చింది, వసుదేవుడి దగ్గర కృష్ణుడు జన్మించిన తర్వాత ఆయన కృష్ణుడు తీసుకెళ్లి యశోదమ్మ దగ్గర పెట్టి ఆ యోగమాయని తీసుకొచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఒక్కసారి మనం చెప్పుకున్నటువంటి ఈ సన్నివేశంలో మీరు ఆలోచించండి, రోహిణీదేవి గోకులంలో అప్పటికే దాదాపు 7 సంవత్సరాల పైన ఉంది అనమాట. అవునా? భర్త అయినటువంటి వసుదేవుడు దేవకి ఎక్కడున్నారు, కంసుడి కారాగారంలో ఉన్నారు. సంవత్సరానికి ఒక బిడ్డ చొప్పున 6 మంది బిడ్డలు అప్పటికే జన్మించారు, కంసుడి చేతిలో హతమైపోయారు. 7వ శిశువు జన్మించినప్పుడు ఆ 7వ శిశువు రోహిణి గర్భానికి ఆకర్షించబడ్డాడు. 7వ శిశువు అంటే దాదాపుగా 7వ సంవత్సరం అనుకోవచ్చా? అంటే భర్త అయిన వసుదేవుడి నుంచి 7 సంవత్సరాల దూరంగా ఉన్నటువంటి రోహిణికి 6 సంవత్సరాలు లేనటువంటి గర్భము 7వ సంవత్సరంలో వచ్చింది. సామాన్యమైనటువంటి లోక దృష్టితో మీరు ఆలోచిస్తే ఇది ఏ విధంగా అపార్థం చేసుకోబడుతుందో ఒకసారి చెప్పండి. రోహిణి వసుదేవుడి నుంచి 6-7 సంవత్సరాల దూరంగా గోకులంలో ఉంటే దేవకి 7వ గర్భం అక్కడికి బదిలీ అయింది. ఇప్పుడు లోక దృష్టితో ఇది ఏమవుతుంది చెప్పండి. భాగవతంలో ఎక్కడ దాని గురించి కించిత్తు కూడా ప్రస్తావన లేదన్నమాట. ఎందుకు లేదు అంటే, పరమాత్మ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో మొత్తం బృందావన వాసులు వాళ్ళందరిలో కూడాను పరమాత్మ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ నోరు నొక్కేశాడు. దీని గురించి ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. భాగవతం మీరు చదువుకుంటూ వెళ్తే సప్తమ గర్భంలో బలరాముడు ఎక్కడ రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన బలరాముడు జన్మించాడు, బృందావనం అంతా పండగ చేసుకుంది అంతే. 7 సంవత్సరాల తర్వాత భర్తకు దూరంగా ఉన్నటువంటి ఒక భార్యకు గర్భము తవ్వడం ఏమిటబ్బా విడ్డూరంగా అనేటువంటి ఎక్కడ ప్రస్తావన లేదు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఏర్పాటు చేత బృందావన వాసులందరూ కూడాను ఆ బలరాముడి యొక్క ఆవిర్భావాన్ని పండగగా జరుపుకున్నారే గాని రోహిణీదేవి గర్భమైనప్పుడు దాని గురించి అది అసలు నో ఇష్యూ అన్నమాట. పరమాత్మ ఏర్పాటు ఎలా ఉంటుంది అంటే, మనము భగవంతుని కావాలని చెప్పేసి పదే పదే ప్రార్థిస్తున్నాము అంటే ఆయన ఖచ్చితంగా సరైనటువంటి మార్గదర్శకత్వానికి తీసుకెళ్తాడు. ప్రభుపాద ఉపన్యాసాల్లో చెప్తున్నారనమాట. మామూలుగా మనం ఏమనుకుంటామంటే గురువు ద్వారా మనం కృష్ణుని చేరగలమని చెప్పి అనుకుంటాం. దానికన్నా ముందు జరిగే పని ఏమిటంటే కృష్ణుడి ద్వారానే నువ్వు సరైన గురువు దగ్గరికి చేరగలవు. నిజంగా భగవంతుడిని ఎవరైతే హృదయంలో నిజాయితీగా ప్రార్థిస్తారో అలాంటి వాళ్ళకి అసలైనటువంటి ప్రామాణికమైన గురువు దొరుకుతాడు. ఆ మళ్ళీ ఆ గురువు సాంగత్యం ద్వారా అతను నిజంగా కృష్ణుడి దగ్గరికి చేరగలుగుతాడు. ఇక్కడ ఈ కురుక్షేత్రంలో ఇంతమంది రాజులు వచ్చి కృష్ణుని ఏకకాలంలో దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ అవకాశం ఎక్కడ రాలేదు, ఎక్కడ రాలేదు. ఇంకొక చోట వచ్చింది, ఎక్కడ చెప్పండి? రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు. రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు వాళ్ళంతా కూడా కృష్ణుని దేవదేవుడిగా వాళ్ళు అంగీకరించారు అన్నమాట. అందరూ అంగీకరించారు. ఆ రాజసూయ యజ్ఞానికి ముందే ఈ కురుక్షేత్రంలో భగవంతుడు ఇంత గొప్ప సన్నివేశాన్ని ఏర్పాటు చేసి రాజులందరికీ తన దర్శనాన్నిచ్చాడు. భగవంతుని యొక్క అత్యంత దయని తెలియజేసేటువంటి సన్నివేశం కాబట్టి ఈ కురుక్షేత్రం నుంచే జగన్నాథస్వామి రథయాత్ర అనేది మొదలైంది. బృందావన వాసులందరూ కూడా కృష్ణుడితో ఈ సాంగత్యాన్ని వదులుకోలేక, కృష్ణుని వదిలిపెట్టలేక, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రదేవిని ముగ్గురిని కూడా వాళ్ళు రథంలో కూర్చోబెట్టుకుని బృందావనం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే ఈ కురుక్షేత్రంలోనే ఈ సూర్యగ్రహణం సమయంలోనే. అందుకని జగన్నాథస్వామి రథయాత్ర అనేటువంటిది ఆ పేరుతో మొదలైంది. జగన్నాథ్పురి మందిరం ఏమో ద్వారకాగాను, గుండీచా మందిరం ఏమో బృందావనంగాను భావించి స్వామిని రథంలో కూర్చోబెట్టుకుని అక్కడ తీసుకెళ్తున్నారు. సూర్యగ్రహణం పేరుతో విశ్వంలో ఉన్నటువంటి సమస్త రాజులకి భగవంతుడు ఇచ్చినటువంటి దర్శనాన్నే మనం చైతన్య చరితామృతంలో చూస్తే, చంద్రగ్రహణం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు మొత్తం యావత్ ప్రపంచానికి అంతటికీ కూడాను హరినామంతో ఆయన అవతరించాడు అనమాట. ఇప్పుడు సూర్యగ్రహణం చరిత్ర, వీళ్ళందరూ కురుక్షేత్రానికి ఎట్లా వచ్చారో, చంద్రగ్రహణం వచ్చినప్పుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి ధార్మికులందరూ కూడాను ఏం చేశారు, నది ఒడ్డుకు వెళ్లి, గంగానది ఒడ్డుకి, యమునా నది ఒడ్డుకి, పుణ్య నదీ తీరాలకు వెళ్లి అక్కడ భగవన్ నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవన్ నామాన్ని కీర్తిస్తూ ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు అవతరించారు. చంద్రగ్రహణం, చంద్రగ్రహణం అని అంటే పూర్తిగా చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించకపోయినా చైతన్య చంద్రుడు అవతరించాడు అనమాట. చైతన్య చంద్రుడు చంద్రుడి కన్నా కూడా ఇంకా మహా తేజస్సుతో, చంద్రుడి కన్నా కూడా మించినటువంటి కోటి చంద్రుల యొక్క తేజస్సుతో ఆయన అవతరించాడు. మన మందిరంలో కూడా చైతన్య మహాప్రభు పేరు తిరుపతి చైతన్య చంద్ర. ఎందుకంటే చంద్రగ్రహణం సమయంలో ఆయన ఆవిర్భవించాడు. అలానే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో కృష్ణుడు ప్రపంచంలో ఉన్న రాజులందరికీ కూడాను ఒక్కసారి దర్శనం ఇచ్చాడు అనమాట. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, గ్రహణం అనేటువంటిది మామూలుగా చెప్పుకుంటే అపశకునం, కానీ భగవంతుని యొక్క సేవలో అలాంటి అపశకునం కూడాను శుభశకునం అవుతుంది అని నిరూపించడానికే భగవంతుడు ఈ గ్రహణాలన్నింటినీ కూడాను మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా గానీ మనం ఈ కురుక్షేత్రం ఈ సన్నివేశం అంటే చెప్పుకోవచ్చుగా. అంతేకాకుండా కురుక్షేత్రంలో ఇంకొకటి కూడా ఏమిటది, ఇదే కురుక్షేత్రంలో పవిత్రమైన భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇదే కురుక్షేత్రంలో పరశురాముడు క్షత్రియ రాజులందరినీ కూడా, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించిన తర్వాత ప్రాయశ్చిత్తంగా ఇక్కడ సమంత పంచకం దగ్గరకు వచ్చి ఆయన తపస్సు చేసి అక్కడ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఇదే కురుక్షేత్రంలో కురువంశరాజులందరూ కూడాను, దేవతలందరూ కూడాను పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించారు. ఇంత విశిష్టత ఉందన్నమాట. అన్నిటికన్నా ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే, ఈ కురుక్షేత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏమిటి, నందమహారాజు యశోద ఇద్దరూ కూడాను కృష్ణుని బలరాముణ్ణి ఎంతో ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పసిపిల్లల్లాగా, 8 ఏళ్ల పసిపిల్లలా కూర్చోబెట్టుకుని వాళ్ళని ఆనందంతో ఆలింగనం చేసుకుని కృష్ణుని దగ్గర చేసుకోవడం ద్వారా ఏం చెప్పుకున్నాం, వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసుకున్నారు. నంద యశోదల యొక్క దుఃఖం దూరమైనటువంటి ప్రదేశం ఈ కురుక్షేత్రం అన్నమాట. అలా అదే కురుక్షేత్రంలో మరి కొంతకాలం తర్వాత ఏమైంది, రక్తం ఏరులై పారింది. కౌరవులు పాండవులు యుద్ధము, ఇటు భీష్ముడు అటేమో అర్జునుడు, భయంకరమైనటువంటి యుద్ధము మహాభారత్, ఇది భయంకరమైన రణరంగం. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. కానీ ఆ యుద్ధం జరగడానికి మునుపు ఏం జరిగింది? కురుక్షేత్రంలో భగవంతుడు ఆయన శుద్ధ భక్తులు పరస్పరం దర్శనం చేసుకున్నారన్నమాట. పరస్పరం దర్శనం ఎందుకన్నానంటే భగవంతుడికి కూడా తన శుద్ధ భక్తులను దర్శనం చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుందన్నమాట భగవంతుడికి కూడా. మనం అనుకుంటాం ఏదో దేవుణ్ణి మనం చూడడానికి వెళ్తున్నామని, ఎప్పుడు కూడా ఆలోచించాం దేవుడు మనం చూడాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడంట. ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఒక పక్కన శాస్త్రాన్ని పంపించి, ఇంకో పక్కన ఆచార్యుని పంపించి, మరొక పక్క పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసి, ఇవన్నీ ఏర్పాటు చేస్తే కాస్త జీవులు మన దగ్గరికి వస్తారని. కొండ మీద అనంతాచార్య భగవంతునికి సేవ చేస్తున్నప్పుడు ఒకసారి రామానుజాచార్యుల వారు ఆయన ఈ లీలలన్నీ ముగించేసి వెళ్ళిపోతారు, లీలలన్నీ ముగించేసి అంతర్ధానం అయిపోతారు, ఆయన శ్రీరంగంలో అంతర్ధానం అయిపోతారు మీకు తెలుసు. శ్రీరంగంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం తెలిసి రామానుజాచార్య వెళ్ళిపోయారు ఇంకా లేరు అనే విషయం తెలిసి అనంతాచార్య చాలా దిగులుతో ఏం చేస్తాడంటే గుడికి కూడా వెళ్లకుండా ఆశ్రమంలోనే కూర్చొని రామానుజాచార్యని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అనంతాచార్య దృష్టిలో రామానుజాచార్య గురువు మాత్రమే కాదు తండ్రితో సమానం, ఆయన రామానుజాచార్యని తండ్రిగా భావించేవాడు. అందుకని ఆశ్రమంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి కూడా రామానుజాచార్య వెళ్లిపోయాడని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అనంతాచార్య ఏమో దర్శనానికి రావట్లేదు, సేవ చేయడానికి రావట్లేదు, ఏమైందో చూద్దామని చెప్పేసి స్వయంగా స్వామి కదిలి అనంతాచార్య ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అనంతాచార్య భగవంతుని చూసి అడుగుతాడు, స్వామి నువ్వు భగవంతుడు కదా, నువ్వెందుకు మా ఆచార్యుని తీసుకెళ్లిపోయావు అని అడుగుతాడు. మా రామానుజాచార్యుని ఎందుకు ఈ ప్రపంచం నుంచి తీసుకెళ్లిపోయావు? ఉంటే ఇంకా కొంతకాలం ఆయన ప్రచారం చేస్తుండేవాడు కదా, ఉంటే కొంతకాలం ఆయన మాలాంటి భక్తులకు మరింత శక్తినిచ్చిండేవాడు కదా, ఎందుకు మా గురువును నువ్వు తీసుకెళ్లిపోయావు, ఎందుకు మా తండ్రిని తీసుకెళ్లిపోయావు అని చెప్పి చాలా అక్కస్తో అడుగుతాడనమాట. అడిగితే స్వామి చెప్తాడు, మామూలుగా జీవుల విషయం అయితే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకోగలుగుతాను. ఆచార్యుడు ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు నేనేం చెప్పేది? సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంది కదా, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి సృష్టి ధర్మం ఉంది, ఎవరు మార్చలేరు దాన్ని. ఇంక మరి ఆయన నేను తీసుకెళ్లిపోయానని చెప్పేసి నువ్వు నన్నే తిరిగి అడుగుతుంటే నేను దానికేం సమాధానం చెప్పేది? ఆయన సంకల్పంతో ఆయనే లీలలు అంతర్ధానం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆచార్యుడి యొక్క స్థితి ఆయనకి స్వేచ్ఛ ఇచ్చేస్తాడనమాట భగవంతుడు. ఆచార్యుడు తను కావాలనుకుంటే 14 సంవత్సరాల ముందు గాని 14 సంవత్సరాల తర్వాత గాని తన యొక్క మృత్యువుని ఆయన కొనసాగించుకోవచ్చు అనమాట. భగవంతుడు అన్నాడు ఆయన దూరం అయిపోయాడు, ఆయన దూరం అయిపోయి నేనెంత బాధపడుతున్నాను తెలుసా అన్నాడు. అనంతాచార్య ఆశ్చర్యపోయాడు, అదేంటి నువ్వు బాధపడుతున్నావు? అవును నా శుద్ధ భక్తుడు నాకు దూరం అయ్యాడని నేనెంత బాధపడుతున్నాను తెలుసా? నీకు అర్థం కాదు ఆ బాధ, చాలా బాధపడుతున్నాను నేను. అందుకనే ఆ బాధని పంచుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పండి. ఇప్పుడు ఎవరైనా బాధ అనుకున్నప్పుడు తోటి వాడితో పంచుకుంటే కొద్ది తగ్గుతుంది. సో భగవంతుడు అంట అనంతాచార్యతో తన బాధ పంచుకునేదానికి వచ్చాడండి. ఒక ఆచార్యుడు దూరం అయిపోయాడని ఆయనకి అంత బాధగా ఉంది, అన్న బాధ తగ్గించుకుందామని నీతో చెప్పుకుందామని వచ్చాను అన్నాడు. అనంతాచార్య బాధపడిపోతాడు, అయ్యో స్వామి నాకన్నా నువ్వు ఎక్కువ బాధపడుతున్నావా అని. అవును అందుకనే ఈ బాధను తగ్గించుకోవడానికి రామానుజాచార్య విగ్రహం ఒకటి ఎప్పుడు మీ దగ్గర ఒకటి ఉండేది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఆ విగ్రహాన్ని నేను తీసుకెళ్లి గుడిలో ప్రతిష్ఠిస్తాను అని చెప్తాడు. భగవంతుడు ఏమంటున్నాడు, ఆచార్యుడి విగ్రహాన్ని గుడిలో నేను ప్రతిష్ఠిస్తాను, తీసుకెళ్తాను ఇవ్వు అని చెప్తున్నాడు. అప్పుడు అనంతాచార్య ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న విగ్రహం ఒకటి ఉంది, అది ఎప్పుడో రామానుజాచార్య స్వయంగా చేసిచ్చాడు ఆయనకి. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి స్వామికి ఇచ్చేశాడు. స్వామి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి గుళ్ళో పెట్టాడు. గుళ్ళో పెట్టి రామానుజాచార్యకి ఒక మండపాన్ని కట్టించమని చెప్పి ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి రాజుకి స్వప్నంలో కనిపించి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఆ రాజు వచ్చి అక్కడ రామాను చేరుకు మండపాన్ని ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు ఏమున్నాడంటే బాలాజీ, రామానుజాచార్య యొక్క ముఖార విందం నా హృదయానికి సమానంగా ఉండేటట్టు ప్రతిష్ఠించండి అని చెప్పాడు. నా హృదయానికి సమానంగా అంటే ఆచార్యుడు నా హృదయంతో సమానం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దానికోసమని రామానుజాచార్య యొక్క శిరస్సు నా హృదయానికి సమానంగా ఉండేటట్టు ప్రతిష్ఠించండి అన్నాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కావాలంటే అక్కడ భాష్యకారుల సన్నిధిలో రామానుజాచార్య విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహము భగవంతుడు లోపల మందిరంలో భగవంతుడి హృదయానికి సమానంగా ఉంటుంది, అదే హైట్ లో ఉంటుంది. తర్వాత భగవంతుడు ఏం చేశాడు, నా దగ్గరికి ఈ కలియుగంలో వడ్డీ కాసలవాడుగా ఆయనకి పేరు కదా, కలియుగంలో ఎవరైతే వాళ్ళ పాపకర్మల్ని ధన రూపంలో నా దగ్గర వదిలేయడానికి వస్తారో వాళ్ళ ముందు ఆచార్యుడు ఎదురుగా ఆ సమర్పణ చేయాలి. అన్ని దేవాలయాల్లో హుండి దేవుడు ఎదురుగా ఉంటుంది, భగవంతుడు ఎదురుగా కొండ మీద భగవంతుడు ఎదురుగా ఉంటుందా హుండి? లేదు, రామానుజాచార్య ఎదురుగా ఉంటుంది. మీరు చూడండి, భాష్యకారుల సన్నిధిలో రామానుజాచార్య ఉన్నారు కదా, రామానుజాచార్య ఎదురుగా ఉంటుంది హుండి. వచ్చి కానుకలు సమర్పించేటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువు ఆధ్వర్యంలో భగవంతుడికి సేవ చేస్తున్నట్లు లెక్క అనమాట. అందుకే నేను శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్తారు, బాలాజీకి ఉన్నటువంటి గురు భక్తి ఎవరికి లేదంట, స్వామి వెంకటేశ్వర స్వామికి ఉన్న గురు భక్తి ఎవరికి లేదంట. అంటే ఆయన ఏది తనకు తీసుకోవట్లేదు, ముందు నా గురువు గారికి అర్పించిన తర్వాతనే తనకి అని. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, రామానుజాచార్య ఆయనకి ఎట్లా గురువు అయ్యాడు, ఎట్లా గురువు అయ్యాడు? ఆయనకి శంకుచక్రాలు పెట్టింది ఆయనే కదా, రామానుజాచార్యే శంకుచక్రాలు తీసుకెళ్లి బాలాజీకి పెట్టారనమాట. శ్రీవైష్ణవ సంప్రదాయంలో మీరు దీక్ష తీసుకుంటుంటే ఏం చేస్తారు, భుజాల మీద శంకుచక్రాలు వేస్తారు. రామానుజాచార్య తీసుకెళ్లి శంకుచక్రాలని భగవంతుడు బాలాజీకి పెట్టాడు. అందుకని స్వామి రామానుజాచార్య తన గురువుగా స్వీకరించాడు అనమాట. శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు ఇద్దరినే ఆయన గురువుగా స్వీకరించాడు, భగవంతుడు గురువుగా స్వీకరించాడు. ఎవరు వాళ్ళు? ఒకరు వచ్చి అనంతాచార్య, అనంతాచార్యని స్వామి తన గురువుగా చెప్పాడు. రెండో వాళ్ళు వచ్చి రామానుజాచార్య, అంటే రామానుజాచార్య మళ్ళీ వస్తారు, మనవాళ్ళు మహామునిగా వస్తారనమాట. ఆయన మొత్తం 200 సంవత్సరాలు ఈ భూప్రపంచం మీద లీలలు చేయాలనుకుంటారు. 120 సంవత్సరాలు రామానుజాచార్యకి లీలలు చేసి వెళ్ళిపోయి మళ్ళీ 80 సంవత్సరాలు మనవాళ్ళ మహామునిగా వస్తారు. మనవాళ్ళ మహామునికి వచ్చి శ్రీరంగంలో ఆయన ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు అక్కడ రామానుజాచార్యుల వారిని, ఆ మనవాళ్ళ మహామునిని తన గురువుగా శ్రీరంగనాథుని స్వీకరించాడు. వీళ్ళిద్దరినే గురువుగా స్వీకరించాడు భగవంతుడు. మీరు ఇక్కడ గమనించండి, భగవంతుడు ఒక శుద్ధ భక్తుడిని, ఆచార్యుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆయన ఎంత పరితపిస్తాడు. మనం అనుకుంటాము మనం భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో గంటల వరుసలో నిలబడాలి, దేవుని దర్శనం చేసుకోవాలంటే రావాలని. ఆయన తన శుద్ధ భక్తుని దర్శనం చేసుకోవడానికి ఎంత పరితపిస్తాడు అనేది ఇది నిదర్శనం అనమాట. రామానుజాచార్యుని తన హృదయంతో సమానంగా ఆయన ప్రతిష్ఠించుకుని వచ్చి భక్తులు వేసే కానుకలన్నీ కూడా ముందు గురువు గారికి చూపించి తర్వాత ఆయన తీసుకుంటున్నాడు. ముందు గురువు గారు చూస్తారు, తర్వాత రోజు ఉదయం భగవంతుడు బాలాజీకి చదువుతారు నిన్న ఇన్ని వచ్చినాయి కుండీలో కానుకలు అని చెప్పేసి. అంచేత ఈ కురుక్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భక్తుడు తన భక్తులందరినీ దర్శనం చేసుకున్నాడు, అలానే భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నారు. భక్తుడిని భగవంతుని ఇద్దరిని సర్వలోకంలో మొత్తం ఆ లోకంలో ఉండేటువంటి రాజులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. ఇలాంటి సన్నివేశము ఎంతో అరుదైనటువంటి సన్నివేశం అండి. ఇది ఎప్పుడొచ్చింది? సూర్యగ్రహణం నాడు వచ్చింది అనమాట. సూర్యగ్రహణం నాడు వచ్చింది అంటే సూర్యుడి గ్రహణం చేత సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఇగో భగవంతుడు ఇక్కడ. సూర్యగ్రహణం అంటే అది కూడా చీకటే, సంపూర్ణ సూర్యగ్రహణం అంటే పూర్తిగా చీకటి, అంతే పూర్తిగా చీకటి. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కూడా పూర్తిగా చీకటి. సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు హరినామంతో వెలుగునిచ్చాడు అందరికి కూడా. ఇలానే ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు కృష్ణుడు కురుక్షేత్రంలో ఆయన రెండో సూర్యుడిలాగా, రెండో సూర్యుడు కాదు కోటి సూర్యుడిలాగా ఆయన మొత్తం రాజులందరికీ కూడాను దర్శనమిచ్చాడు అనమాట. మీరు అందుకే గమనించండి, రాధారాణికి ఒక పేరుందనమాట, ఏంటో తెలుసు? అది భాస్కరోపాసిక అంటారు. అంటే ఆమె ఎప్పుడు కూడా సూర్యుని కొలుస్తూ ఉంటుంది. దేనికి సూర్యుని కొలుస్తుంది అని అంటే ఆ సూర్యుడు ఇలా సూర్యగ్రహణం చేత కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి అవకాశం బృందావనవాసులందరికీ దక్కిందనమాట ఈ సూర్యగ్రహణం అప్పుడు. అందుకని రాధారాణికి ఉన్న ఒక పేరేమిటి, భాస్కరోపాసిక. సూర్యుని ఎప్పుడు కొలుస్తున్నా, సూర్యుని కొలవడానికి కారణం ఏంటంటే ఆ సూర్యగ్రహణం చేత వీళ్ళందరికీ కూడా కృష్ణుని భగవంతుణ్ణి ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఆ సూర్యుడి వల్ల పొద్దున్న లేస్తే కృష్ణుని చూసే అవకాశం ఆమె కలుగుతుంది. అందుకని ఈ కురుక్షేత్ర సన్నివేశం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు తన భక్తులను చూడడానికి ఎంత ఆతృత పడుతున్నాడో భక్తులు కూడా భగవంతుని చూడడానికి అంత ఆతృత పడుతున్నాడు. కానీ భగవంతుడు ఏం చేశాడు, సూర్యగ్రహణాన్ని దానికి వినియోగించుకొని నేను నా భక్తులు ఎంత ప్రీతిగా ఎంత ప్రేమగా ఉంటామో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ప్రేమ ఆప్యాయత అనేటువంటిది మనం ఎక్కడ చూడలేం. నిజమైన ప్రేమ అనేది కృష్ణుడి దగ్గర, కృష్ణుడి యొక్క భక్తుల దగ్గర దొరుకుతుంది. ఆ ప్రేమ బయట ఎక్కడ మనం చూడలేం. ఎక్కడ చూసినా కానీ కపటం ఎక్కువ దొరుకుతుంది, అంటే డూప్లిసిటీ. ప్రేమగా ఉన్నట్టు లేదా ఆప్యాయంగా ఉన్నట్టు ఆ నటన అనేటువంటిది మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ కృష్ణుడు కృష్ణ భక్తుల మధ్య ఉన్నటువంటి ఈ ఆప్యాయత చూస్తే మనం కూడా ఒక రోజుకి ఈ యొక్క అవకాశాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పొందుతాం. రెండవది, ఈ కురుక్షేత్రం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక సారాంశం ఏమిటంటే, ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత విరహంతో భక్తులు కృష్ణుని చూస్తే ఎంత ఆనందం పొందుతున్నారనేది ఇక్కడ చెప్పారు. ఎన్నెన్నో జన్మల తర్వాత, ఎన్నెన్నో యుగాల తర్వాత జీవుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళితే అక్కడ కృష్ణుని దర్శనం చేసుకుంటే అతని యొక్క భావన ఎట్లా ఉంటుందనేది ఈ కురుక్షేత్రం నుంచి మనం తెలుసుకోవచ్చు. బృందావనవాసులు ఎన్నో సంవత్సరాల తర్వాత కృష్ణుని చూశారు కదా, అట్లే మనం కూడా ఎన్నో ఎన్నో జన్మల కోటాను కోట్ల జన్మల తర్వాత పరిపూర్ణతను పొంది ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తే అక్కడ కృష్ణుని మనం దర్శనం చేసుకుంటే కృష్ణుడు మనల్ని ఈ విధంగా ఆహ్వానిస్తాడంట. ఇక్కడ వీళ్ళని ఎంత గొప్పగా ఆహ్వానించాడో అంత గొప్పగా మనల్ని ఆహ్వానిస్తాడు. అంటే కృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తులో ఆయన రెండు చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు, రండి అని చెప్పేసి. మనమే ఇంకా వెళ్ళడానికి సిద్ధం లేకుండా నా ఇంద్రియ భోగము, నా ఇంద్రియ సుఖము, కామము, కీర్తి, కాంక్షన వీటిలో దేనికో దానికి తగిలుకొని పోయి ఉండడం ఇలాంటివి జరుగుతుంది. ప్రభుపాదుల వారి ఉపన్యాసాల్లో ఒక తమాషా మాట చెప్పారనమాట. ఏమన్నారంటే, కోటాను కోట్ల జన్మలుగా ఇంద్రియ సుఖాన్ని అనుభవించినటువంటి జీవుడు ఉన్నటువంటి ఒక్కసారి ఈ జన్మలోనే మొత్తం అన్ని రకాలైనటువంటి ఇంద్రియ సుఖాల నుంచి బయటపడిపోవాలని చెప్పేసి ప్రయత్నించడం అనేది అది చాలా చాలా కష్టము. అలా భావించడము అంత సులభం కాదు, అంత సులభం కాదు. కాబట్టి ఈ సత్యాన్ని అంగీకరించాలి అన్నారు. కోటాను కోట్లలో కామం చేశాము, క్రోధము ప్రదర్శించాము, లోభం చేశాము, ఇవన్నీ చేసి ఒక్క జన్మలో ఎన్ని టక్కులు వదిలేయాలంటే వీలయ్యే పని అయినా చెప్పండి. చాలా సంవత్సరాలు పదవిలో కొనసాగినటువంటి నాయకులు ఒకసారిగా పదవి వదిలిపెట్టాలంటే అయ్యే పని కదా. అట్లానే కోటాను కోట్ల జన్మల్లో ఇంద్రియ భోగాలను అనుభవించిన జీవుడు ఒక్కసారిగా దాన్ని వదిలిపెట్టాలంటే అయ్యే పని కదా. అది మళ్ళీ ప్రభుపాదు అంటారు, ఎన్నో లక్షల జన్మల తర్వాత, 84 లక్షల జన్మల తర్వాత అత్యంత అరుదైనటువంటి ఈ మానవ జన్మ లభించినప్పుడు ఈ మానవ జన్మలో ఇంద్రియ భోగాన్ని వదిలిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేయకపోతే ఎంతమాత్రం కూడాను మంచిది కాదు అని చెప్పి అంటున్నా. ఈ సత్యాన్ని కూడా ఒప్పుకోవాలంట. కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ ఒక్క జన్మలో ఒక్కసారిగా ఇంద్రియ సుఖాన్ని వదిలిపెట్టాలంటే సాధ్యం కాదు. లక్షలాది జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ ఒక్క మానవ జన్మలో ఇంద్రియ సుఖాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయకపోతే బాగోదు అని చెప్తున్నారు. రెండు వాక్యాలను ఒప్పుకోవాలంట. మనం రెండు వాక్యాలను ఎందుకు ఒప్పుకోవాలంటే, ఇప్పుడు మనం ప్రస్తుత స్థితిలో భక్తి చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ప్రోత్సాహము నిరుత్సాహం రెండు ఒకేసారి కావాలి. ప్రోత్సాహం ఏమిటంటే, అరుదైన మానవ జన్మ లభించింది, ఈ మానవ జన్మలో మనం ఏదో ఒక రకంగా మనము ఈ కల్మషాలన్నీ కూడా కడుక్కునే ప్రయత్నం చేయాలి. నిరుత్సాహం ఏమిటంటే, కోటాను కోట్ల జన్మల్లో మనము ఈ కల్మషాలన్నీ పెట్టుకున్న ఒక్క జన్మలో వాటిని వదిలించుకోవాలంటే కుదరదు, కాబట్టి నిరుత్సాహపడకూడదు. ఇంకా కామక్రోధ లోభాలు అట్లే ఉన్నాయే, ఎన్నో సంవత్సరాలుగా మనము జప కీర్తనాలు చేస్తున్నా ఇంకా తొలగలేదే, నిరుత్సాహం చెందకూడదు. కోటాను కోట్లుగా సంపాదించుకున్న డబ్బు కదా, డబ్బు ఎట్లా సంపాదిస్తారో అట్లా మనం కల్మషాలు సంపాదించి పెట్టుకున్నాం, ఉన్న ఒక్కసారిగా దాన్ని వదిలించుకోవాలంటే కష్టం. కాబట్టి ఈ విషయంలో నిరుత్సాహం చెందకూడదు. అదే సమయంలో నిర్లక్ష్యం కూడా చేయకూడదు. రాక రాక వచ్చింది ఆ మానవ జన్మ, ఆ మానవ జన్మలో భక్తుల సాంగత్యం వచ్చింది, భక్తుల సాంగత్యంలో ప్రక్షాళనమయ్యేటువంటి మార్గం వచ్చింది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఒకవైపున భక్తిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపున నిరుత్సాహం చెందకుండా ఉండాలి. ఆ ఇంకా కల్మషాలు పోలేదు అని బాధపడకూడదు, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదికి పితాయి గౌర్ ప్రేమ.